ప్రాణాహుతి సహిత ధ్యాన పద్ధతి అనే అంశముపై 1999 పూజ్య బాబుజీ మహారాజ్ జయంతిలో ఇచ్చిన ప్రసంగము.
ఇది ఒక విధంగా నేను సాధారణంగా ఇటువంటి వాటికి ఆన్సర్ ఇచ్చే అలవాటు నాకు లేదు. ఎందుకంటే ఇతర సిస్టమ్స్ అంతా కంపేర్ చేసి వాళ్ళకంటే నేను ఎక్కువను తక్కువను విశ్లేషణ చేసి చెప్పడం అంటేనే కాస్తంత మనసు కష్టంగానే ఉంటుంది. ఇది సాధారణంగా నేను వ్యక్తపరిచేటప్పుడు చికాకుగా వ్యక్తపరుస్తాడు. ఏదో ప్రశ్న వేసావు లేవా అంట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇతర సంస్థల గురించి మనకు నాకైతే పర్సనల్గా పెద్ద జ్ఞానం ఉండదు. ఎంతో కొంత సాంప్రదాయంగా నేర్చుకున్నాం. తండ్రి గారు చెప్పే సిస్టమ్ బాగుందని ఫాలో చేస్తున్నాం. 40 సంవత్సరాల ప్రాక్టీస్లో ఎంతో కొంత ఆధ్యాత్మిక ప్రగతి పొందామనే భావన ఉంది. దాన్నే పలు మందితో పంచుకోవాలనే ఒక ఆకాంక్ష. ఇటువంటి పరిస్థితుల్లో అందరూ ధ్యానమే చేస్తారు కదా, మనదేంటి గొప్ప అని అడిగితే ఫస్ట్ ప్రశ్న ఏమొస్తుంటే నువ్వు అభ్యాసమేనా ఫస్ట్ అడుగుతాను. ఎందుకంటే ఇవన్నీ కూడా సాధారణంగా మా ట్రైనింగ్ కోర్సులో 2 డేస్లో వీలైనంత వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఇంతకుముందు మాదిరి ఎవరైనా వస్తానంటే కూర్చో సీటింగ్ ఇచ్చేస్తామని చెప్పేసి కాకుండా, 3 సిట్టింగ్స్ కాకుండా, సాధారణంగా ఇప్పుడు మనం మన సంస్థలో ఏం చేస్తున్నామంటే ఈ కోర్స్ అండర్గోకండి, పూర్తిగా చదువుకోండి, అర్థం చేసుకోండి, తర్వాత ఫాలో చేయండి. అంట కోర్సుకు వచ్చిన వాళ్ళందరూ కూడా తప్పకుండా దీన్ని పాటించాలి, చేరాలని పెద్ద అటువంటి నియమం కూడా ఏం పెట్టలేదు. మాకు తెలిసింది మీకు చెప్తాం, మీకు నచ్చింది మీకు బాగుంటుంది అనుకుంటే ఫాలో చేయండి అంటున్నాం. అప్పుడప్పుడు ఇతరులతో ఇతర సాధకులతో కొంతమంది వేరే సిస్టమ్స్తో కాస్తంత పరిచయం ఉండి వచ్చిన వాళ్ళతో మాట్లాడినప్పుడు మనకు తెలిసి వచ్చేది ఏమిటంటే జపము మంత్రోచ్చారణ ఇవన్నీ కూడా అవి కూడా ధ్యానం కిందే కూడా మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది బ్రూపిటి పైన మెడిటేషన్ చేస్తారనే వాళ్ళు కొంతమంది ఉన్నారు, నాసికాగ్రం పైన చేస్తారనే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇలా 10 రకాలుగా కొన్ని ప్రాంతాలని మన దేహంలో నిర్ణయించుకుని దానిపైన మెడిటేషన్ చేయడం అనేది జరుగుతూ ఉంది. కొంతమంది నాభి పైన కూడా చేస్తారు. మన గురువు గారు మనకు చెప్పింది హృదయం పైన ధ్యానం చేయమని. ఎందుకు ధ్యానం చేయాలా అనే దానిపైన వచ్చినప్పుడు ఈ చోటనే చేతన అచేతన రెండు కూడా కలిసి ఉంటాయి. ఇక్కడే మనకు రాత్రింబవులు ఎట్లా కలిసి సంధ్య అవుతుందో హార్ట్ కూడా ఒక సంధి లాంటిదే మనకు అని చాలా వివరణ ఇచ్చి హార్ట్ పైన ఎందుకు చేయాలనేది అనిస్తారు. అదే కాకుండా ఒక మెసేజ్లో మీరు ఎంతమంది చదివారో నాకు ఐడియా లేదు. నేను కూడా స్పెసిఫిక్గా నన్ను అడిగితే ఏ మెసేజ్ అని చెప్పలేను, కానీ మేబీ సమ్ 64 మెసేజ్ చూడండి. దాంట్లో ఏమంటారంటే మన మానసిక ముద్రలంతా కూడా హృదయం స్పందన పైన కలుగుతుంది. మరి ఏ సంస్కారం చేర్చుకున్నా మన హృదయానికి సంబంధించినవే తప్పితే మస్తిష్కానికి సంబంధించినవి కావు. అందువల్ల ఈ పాయింట్ పైన మనం మెడిటేషన్ చేస్తూ వస్తే మనకు ఈ మానసిక సంస్కారములు ఏదైతే ఉన్నాయో అవి తొలగుతాయని, తొలగల అవకాశాలు ఉన్నాయి, క్లియర్ అవుతాయనేసి ఆయన యొక్క ఉద్దేశం. రెండవది ప్యూరిఫికేషన్ ఆఫ్ బ్లడ్ అనేది, ఇంప్యూర్ బ్లడ్ తీసుకొని ప్యూర్ బ్లడ్ మనం సర్క్యులేట్ చేస్తుంది. ఇది అందువల్ల ఇదే మన యొక్క కల్మశాలని పోయి సున్నితమైన ఉన్నతమైన భావాలు రావాలనుకున్నప్పుడు దీనిపైన సాధన చేయాలనేది ఒక ఆర్గ్యుమెంట్ ఇచ్చేది. ఆజ్ఞాచక్ర పైన మనం మెడిటేషన్ చేయకూడదా అనే ప్రశ్న వచ్చినప్పుడు త్రికుటి మరి చేయకూడదా అంటే చేయవచ్చు, కానీ దాన్ని ఎట్లా చేయాలో మీకు తెలియదు కదా అంటాడు ఆయన. సాధారణంగా భ్రూకుటి పైన మెడిటేషన్ చేసే వాళ్ళందరూ కూడా ఒక చంచలమైన ఒక దీపం ఎక్స్పీరియన్స్ చేస్తారని వాళ్ళు రాసుకున్నారు వాళ్ళ పుస్తకాల్లో. నేను ఆ ప్రాక్టీస్ చేయలేదు, దాని గురించి నేను మాట్లాడను, నాకు తెలియదు. నాకు తెలిసినంత ఏమిటంటే అక్కడ అప్పుడప్పుడు ఎప్పుడైతే ఆర్య చక్ర మనకు యాక్టివేట్ అవుతుందో అప్పుడు అక్కడ కాస్త చలనం ఉంటుంది, కాస్త అంత విచిత్రమైన ఫీలింగ్, సమ్ స్టార్ లైటింగ్, సమ్ డిస్టర్బెన్స్, సంథింగ్ ఇస్తే దాని లోపల వెళ్తే ఏముంటుంది అనేది కూడా నేను పాత గ్రేస్లో వీలైనంత వరకు ఎక్స్ప్లెయిన్ చేశాను. కూడా దాని గురించి మాట్లాడదలుచుకోలేదు. ఈ దీనివల్ల మనకు వచ్చే లాభం ఏమిటి అని ప్రశ్న వేసుకున్నప్పుడు హార్ట్కి అయితే మనం ఏమంటున్నాం, ప్యూరిఫై అవుతుంది మన భావాలు, ఇదే చోట సంధి, ఇది సంధికి సమానమైనది కాబట్టి దీనిపైన మనం సాధన చేయడం అనేది దానికి ఒక లాజిక్ ఇచ్చాం. త్రిగుటి పైన వచ్చేసరికి ఆయన ఏమంటాడంటే ఇక్కడ ఇది డిస్ట్రిబ్యూషన్ పాయింట్, పవర్ డిస్ట్రిబ్యూషన్ పాయింట్, ఇక్కడ ఒక విచిత్రమైన ఒక సెన్సేషన్ వస్తుందే కానీ దీనివల్ల మీకు ఆధ్యాత్మిక ప్రగతి పెద్దగా ఉండదు అనేసి బాబుజీ గారు ప్రకాశం. భగవద్గీతలో ఉంది కదండి, కాదనేటంత ధైర్యం నాకు లేదు, ఉంది కానీ మా గురుగారు చెప్పింది అది కాదు. దాని గురించి తెలుసుకోవాలంటే దాని గురించి ఎవరు తెలుసో వాళ్ళ దగ్గరికి పోవాలి. అటువంటి దానివల్ల పనికిరాదు, ఉపయోగం ఉండదు, పెద్దగా దీనివల్ల మీకు వచ్చే లాభం లేదు అనేది ఈయన చెప్పారు. ఇప్పుడు ఈ ధ్యాన పద్ధతిలో ఒక్క ధ్యానం మాత్రమే కాకుండా గురువు గారి తోడ్పాటు ఒక పాయింట్ మనకుంది. ప్రాణాహుతి అనేది ఈ సిద్ధాంతానికి రాజయోగం మాత్రమే పరిమితమైన విషయం. అది ఇంకెవరికి కూడా ఇటువంటి ప్రాణాహుతి చేసేటటువంటి శక్తి కానీ లేదు. ఎందుకంటే లాలాజీ గారి వల్ల మానవాళికి తిరిగి ఇవ్వబడ్డ ఈ సాధనం ప్రాణాహుతి అనేది ఆయన పైన నమ్మకం ఉంటేనే జరుగుతుంది. ఈల్లింగ్తో శ్రీరామచంద్రజీ మహారాజ ఫతే గారు ఉంటేనే ఇది జరుగుతుంది. ఈ శ్రీరామచంద్రజీ మహారాజ ఫతే గారు పూర్తిగా తనను తాను తన శిష్యునికి అర్పించుకుంటాడు. ఈ స్ట్రక్చర్స్ ఇస్ డిసైపుల్ ఎట్లా చేసుకుంటాడంటే అతను శూన్యశ్రీకి తీసుకొస్తాడు తన శిష్యుని. అప్పుడు ఏ యొక్క శక్తి కూడా బయట ఉండడానికి అవకాశం లేదు. అన్ని కూడా ఎవరైతే మనం ఆయన వైపు దృష్టి మరొస్తారో వాళ్ళందరూ కూడా ఆయనలో లయమవుతుంటారు. ఇదే యాక్చువల్గా మన సాధనలో మనకు మీరు నేను కూడా అబ్జర్వ్ చేసేది. ఇది ఆయన గురించి అనుకోవడంతో మనకు జరిగేది ఏమిటంటే ఒక విధమైన లయావస్థ మనకు వస్తుంది. ఎందుకంటే ఇదంటే సంస్థాట బ్లాక్ హోల్ కింద ఆయన కంపేర్ చేయొచ్చు. నేను యూ పుట్ ఎనీథింగ్ ఇన్ టూ ఇట్ విల్ బి అబ్జర్వ్, దేర్ నో ఛాన్స్ ఆఫ్ గెట్టింగ్ బ్యాక్ ఎనీథింగ్ ఫ్రమ్ దట్. అందువల్లనే అన్ని పర్సనాలిటీస్ కూడా ఆయనలో లయమయ్యే అవకాశం ఒకటి కలిగింది. ఇంతకుముందు ఇటువంటిది జరగలేదు మానవాళి చరిత్రలో అనేది మనకు తెలుసు. మనం తెలిసినంత వరకు ఉన్న విషయంలో అది కరెక్ట్ అనేది ఒప్పుకోవాలి. ఈ ప్రాణాహుతి వల్ల మిగతా వాళ్ళకి మనకు ఉన్న తేడా చాలా చాలా గొప్పదనే మాట మాత్రం మన స్వానుభవం. అది నా స్వానుభవం. అది ఇప్పుడు ఉట్టి జపం చేసిన వాళ్ళు ఉన్నారు, త్రికాల సంధ్యలు చేసిన వాళ్ళు ఉన్నారు, 1008 గాయత్రి జపం చేసిన వాళ్ళు ఉన్నారు, పలు రోజులు పలు సాధనా విధాలు ప్రాక్టీస్ చేసి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఒక చిన్న ముచ్చట, 1969 ప్రాంతాల్లో బాబుజీ గారు మెడ్రాస్లో ఉన్నారు. ఆ సందర్భంలో మా తండ్రి గారు కూడా అక్కడ చేరారు. మా తండ్రి వెనకాల మనం నేను కూడా పోతుంటాం, తోక పోతుంటాం. దొరస్వామి అయ్యర్ అని ఒక వ్యక్తి, ఆయన రిటైర్డ్ జడ్జి ఆఫ్ ది మెడ్రాస్ హైకోర్టు. హైకోర్టులో ఉద్యోగం చేస్తున్నప్పుడే అరబిందో సిద్ధాంతానికి కట్టుబడి తన జీతం యావత్తు ఒక పైసా కూడా పెట్టుకోకుండా అంతా కూడా అరబిందో ఆశ్రమానికి ఇచ్చి తన ఆస్తి అంతా కూడా అరవింద ఆశ్రమానికి అర్పితం చేసిన వ్యక్తి ఆయన. ఆయన భోజనం చేసేది మన విస్తరాకులు కుట్టుకొని తనే కుట్టుకునేవాడు, లేకపోతే వాళ్ళ ఆవిడ కొట్టుపెడుతున్నాము. పెరుగన్నం అని మనం అనుకుంటాం, పెరుగన్నం కాదు, పుట్టి అన్నము మజ్జిగ, తర్వాత ఒక దబకాయ ఆయన తిండి ఇది రోజు. ఉద్యోగ విరమణ తర్వాత అరవింద ఆశ్రమంలోనే సెటిల్ అయిపోయాడు. అరవింద గారు పరమపదించారు, ఆ తర్వాత మదరు పరమపదించారు. అక్కడ అన్ని రోజులు ధ్యానం చేసినానికి ఆయన కలిగిన ఒక విధమైన మానసిక సంతృప్తి తప్పితే ఆధ్యాత్మిక ప్రగతి గురించి ఆయనకి ఎటువంటి ప్రగతి దొరకలేదని ఒక భావానికి వచ్చి అప్పటికి ఆయనకి 85 సంవత్సరాలు అయిపోయాయి. మా తండ్రి గారు అరబిందో సిద్ధాంతంలో నిష్ణాతులు, అరబిందో కావలసిన వారు, అందువల్ల వీళ్ళందరూ కూడా ఆయనతో కూడా పరిచయం ఉండేది. వరదాచారి, నువ్వేదో కొత్తగా మొదలెట్టావు అరబిందో మానేసేసి రామచంద్రజీ అని, నాకు ఇప్పుడు సాధన చేసే ఓపిక లేదు, ఇప్పుడు ఇంకా నాకేమైనా సహాయం చేస్తావా నువ్వు అని అడిగి, నీ అంటాడు నాకు తెలీదు, నా గురుగారి తెలిపోదా అంటాడు. గురువుగారిని కలుస్తాడు. గురువుగారు ఇదే మాట చెప్పారు, పాపం దొరసామి గారు చెప్పిన మాట చెప్పి, ఇప్పుడు ఏం సాధన చేస్తాడు ఆయన, ఆయన నువ్వు పిలుచుకోవచ్చావు కదా తప్పకుండా ఆయనకి ధర్మరాహిత్యం వరకు మనం చేద్దాంలే అనేసి మా తండ్రి గారితో ఆయన చెప్పినట్టు మా తండ్రి గారు నాకు చెప్పారు. ఇప్పుడు ధ్యాన పద్ధతి అరవిందోలో చేసినప్పుడు కరెక్టా కాదా అనే ప్రశ్న ఇప్పుడు మనకు అది మన అభ్యాస సోదరులు అడిగే ప్రశ్నకి మనం తిరిగి వస్తే అది ఒక ప్రశ్న. దీనిలో మనం ఆయన నరసామయ్యర్ గారు అరవిందో ప్రకారం ధ్యానం చేశారని మనం అనుకోవాలి, ఎందుకంటే మనం చేయలేదు, ఆయన చేసి ఉండాలి. చేశారు లేదో మనకు తెలియదు, కానీ నేను చేశాను, నాకు లబ్ధి పొందలేదు అని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా నేను అరబిందో గురించి కూడా మాట్లాడాలి. ఏదో ఫిలాసఫీ చదువుకున్నాను కాబట్టి అరబిందో సిద్ధాంతం కూడా కాస్త క్షుణ్ణంగానే చదువుకున్నాను. సరే, అంతర్జాతీయంగా కొన్ని ప్రైజులు కూడా ముట్టాయి, సంతోషమే. ఎవరు రాస్తే వాళ్ళకి ఇస్తారు, దానికేం, దీనికి వేదాంత పరిజ్ఞానమే కానీ అనుభవం అయ్యలేదు కదా. కానీ నాకు తెలిసినంత వరకు దాంట్లో ఎట్లా మెడిటేషన్ చేయాలనేది లేదు, కానీ ఒక నమ్మకం ఏమిటి, పైనుంచి ఒక డిసెంట్ వస్తుందని. డిసెంట్ ఈజ్ దేర్ ఫ్రమ్ ది డివైన్ అని. మన అసెంట్ మనది, సాధనతో ప్రగతి మనం ముందు పోవాలి, ఆ డిసెంట్ వస్తుంది, కలుగుతుందని ఆయన యొక్క సిద్ధాంతం. బేసిక్గా మాట్లాడితే అది మైండ్ నుంచి సూపర్ మైండ్, ఓవర్ మైండ్కి పోయి ఓవర్ మైండ్ సూపర్ మైండ్గా అవుతుంది అని ఇంకొక సిద్ధాంతం అరవిందో. నేను చెప్పినట్టు నేను దాన్ని సాధన చేయలేదు, నాకు తెలియదు ఆ పద్ధతి, ఆ పద్ధతి గురించి. కానీ నాకు తెలిసిన చాలామంది ప్రాక్టీస్ చేసిన వాళ్ళందరూ కూడా అరవిందో పుస్తకంలో పెట్టుకుని, సావిత్రి అని ఒక పెద్ద పొయిట్రీ ఉంది ఇంగ్లీష్ లిటరేచర్లో, ది లాంగెస్ట్ పొయిట్రీ అని, చాలా బాగా రాశారు. కాకపోతే కొన్ని పదాలు మనకు అర్థం కావు, కొన్ని పదాలు నూతనం, డిక్షనరీలోనే లేవు. మనం ఆలోచించి కాస్త 2-3 భాషలు మనకు తెలిస్తే, పెద్ద లాటిన్, గ్రీకు, ఇంగ్లీషు, ఫ్రెంచ్ అంత కలిసి కాస్తంత జ్ఞానం ఉంటే అర్థమయ్యే సమాచారం అది. సో పెద్దవాళ్ళ దగ్గర కొంత నేర్చుకున్నాను, కొంత నేర్చుకుంటే ఓపిక లేదు. కేఆర్ శ్రీనివాసయ్య గారు లాంటి వాళ్ళ దగ్గర పోయి ఇదేమో సార్ అర్థమైంది పెద్ద పదానికి అనేసి అంటే, ఆయన ఏదో చెప్పేవాడు, నేను ఏదో అర్థం చేసుకునేవాడిని. దాంట్లో సాధన పరంగా వాళ్ళు ఎక్కడ కూడా మాట్లాడినట్టు నాకు కనపడలేదు. ధ్యానం చేయి, భగవంతుడు నా నమ్ముకు తప్పు చేయి, ఈ వీల్ టు టీహిం, ఇవంత చెప్పాడు ఆయన. కానీ ఎట్లా చేయాలా, ఏ భావం పైన చేయాలా అనే దానిపైన మనకు లేదు. జరిగింది ఏమిటంటే, స్థూలంగా కొన్ని భావనలు మన మనసుకు వస్తాయి. దేవుడు, దేవుడు అనగా మనకు ఏదో ఒక రూపం, మన తోచిన రూపం. ఒకటిని తప్పు పట్టాలని కాదు, ఈ మధ్య కాలంలో ఒక రోజు తెల్లవారి పొద్దుపోక టీవీ ఆన్ చేస్తే, ఆయన ఎవరో ఓ మహాత్ముడు ఈ ఊర్లో ఉన్నాడు, ధ్యానం గురించి మాట్లాడతాడు. ఆయన ఒక లోటస్, బొమ్మ లోటస్ అనుకోండి, దానిపైన కూర్చొని ఆ సీట్ పైకి వస్తుంది. వచ్చిన తర్వాత ధ్యానం ఇట్లా చేయాలని చెప్తుంటాడు. ధ్యాన రూపాల గురించి మీ ఇష్టదేవాన్ని మీరు తలుచుకోవచ్చు అని అంటాడు. భృగుటి మొద్ద దాంట్లో ఈ క్యాలెండర్ లో బొమ్మలు ఉంటాయి చూసారా, సరస్వతి బొమ్మలు, కృష్ణుడి బొమ్మలు, రాముడి బొమ్మలు, ఇవన్నీ ఉంటాయి. ఆర్టిస్ట్ పాపం తన భుక్తి కోసం రాసుకున్న బొమ్మలు అవి. మనం దాన్ని తప్పుగా అర్థం చేసుకుంటే మా తప్పు మనదే, కానీ అతను తప్పు కాదు కదా. అతని ఉద్దేశం అది కాదు, దానిపైన ధ్యానం చేయమని ఆయన చెప్పలే. ఏదో బాగుంటాయి బొమ్మ ఇటు పెట్టాలని అంటాడు. రవివర్మ గారి పుణ్యమా అని ఇటువంటి బొమ్మలు ఎక్కువ రావడం మొదలెట్టి అటువంటి దానిపైనే మన రాఘవను అటువంటి కృష్ణుడిపై నేను కూడా ధ్యానం చేశానంటే బాబుజీ గారు ఏం చెప్పారో నిన్న ఆయన రాఘవన్ గారు చెప్పారు. ఎవరు ఫోటోగ్రాఫ్ చేశారు కృష్ణుడిని అని అడిగాడు. కృష్ణుని చూసినప్పుడు ఎవరు లేడు కదా, ఏ బొమ్మ గీసినా అది కృష్ణుడి బొమ్మ కాదు, రాముడి బొమ్మ అంతకంటే కాదు, ఎందుకంటే కృష్ణుడి కంటే ముందు ఉన్నాడు ఆయన. ఇవన్నీ మనకు సాధనపరంగా వాళ్ళు చెప్పే ఇటువంటి బొమ్మలు పెట్టుకో. ఏ బొమ్మలు పెట్టుకుంటే మాత్రం నిజం కాదు కదా, నిజం కాని దాని ద్వారా నిజం ఎట్టు తెలుసుకుంటాం, అసత్యం ద్వారా సత్యం తెలుసుకోగలుగుతామా? అది అసత్యం, అది నిజం కాదు, అది మనం తెలుసు నిజం కాదని. దాని ద్వారా సత్యాన్ని తెలుసుకోవాలి అంటే అది ఎంత అసందర్భంగా ఉందో మీరు ఆలోచించుకోండి. వివేకం అనేది మనకు ఉండాలి. ఇలా మనం విశ్లేషిస్తూ పోతుంటే ఒక మనకు ఆయన అడిగిన అభ్యాస అడిగిన దాంట్లో బ్రహ్మకుమారీశ్వరాలు, బ్రహ్మకుమారీశ్వరులు, రామకృష్ణ మాటలు, వీటిలన్నిటికీ ఒక విచిత్రమైన ఒక ఫీలింగ్ ఉంటుంది. అంటే సన్యాసి పదం తీసుకుంటే కానీ, బ్రహ్మచారిగా ఉంటే కానీ నీకు పరబ్రహ్మ స్వరూపానికి ఎరుక ఉండదు అనేది వాళ్ళ యొక్క అభిప్రాయం. అది మనం పూర్తిగా ఒప్పుకోవటం లేదు కాబట్టి, దాన్ని ఖండిస్తున్నాం కాబట్టి. భగవంతుడు అంత నిర్దయుడు కాడని మన యొక్క నమ్మకం, మా అనుభవం కూడా అంత నిర్దయుడు కాడు. మనం కూడా ఆయన ఫిట్టే. ఆ మాట కోసం మనమే ఎక్కువ ఫిట్ అంటాడు బాబూజీ. వాళ్ళకంటే మనమే ఎక్కువ ఫిట్, వాళ్ళు కాదని. సో వాళ్లతో నేను పెద్దగా కంపారిజన్ పెట్టుకోదలుచుకోలేదు, ఎందుకంటే పథమే వేరే, వాళ్ళ ఒక ఆలోచన దృక్పథం వేరే, మన దృక్పథం వేరే. దాని మంచి చెడుల గురించి నాకు తెలియదు, ఎందుకంటే నేను గృహస్థగా ఇప్పుడు 40 సంవత్సరాలుగా ఉన్నామని ఉన్నట్టుండి. దాని మానేమంటే అట్లా ఇంట్లో పిల్లలు పెళ్ళగా అవుతారు. మన రెస్పాన్సిబిలిటీ మనం చేస్తూ ఈ సాధన ద్వారా పైకి వెళ్తామని ఒక నమ్మకం తెలియ వచ్చాము, కానీ ఇవన్నీ మానేసేసి వెళ్ళిపోమంటే మా ఎందుకు వస్తాం ఇక్కడికి? అటువంటి వాళ్ళతో నాకు ఆర్గ్యుమెంట్ ఉండదు, అవసరమూ లేదు. వాళ్ళు ధ్యానం సరిగా చేస్తున్నారా లేదా అనేది నాకెందుకు ఆ ప్రశ్న. అది సన్యాసులు ఎట ధ్యానం చేస్తారనే దానిపైన మనం చర్చించుకోవాల్సిన అవసరం నాకు అంత కనబడట్లేదు. అన్లేస్ మనం కూడా సన్యాసి అవుదామని అనుకుంటే తప్పితే నాకు అటువంటి ఉద్దేశాలు లేవు. సో అటువంటి కంపారిజన్స్ చెల్లదు. మంత్రము తంత్రము అనేది రెండు ఉన్నాయి. తంత్రం అనేసి చిన్న క్రియలు పెట్టుకుంటే తంత్రం చేస్తాం, అంటే అది బాహ్యమే. బాహ్య విషయాలపైన మనస్సుని కేంద్రీకరించి ఆధ్యాత్మిక విషయాల్లో ప్రగతి పొందుతామనడం అంత అర్థం కానీ నాకు అదే అర్థం కావట్లేదు. ఎట్లా వీలు పడుతుంది అది? అంటే స్థూలీకరణ జరుగుతుంది కానీ సూక్ష్మతం రాదు, సూక్ష్మత రాదు. సూక్ష్మత రావాలంటే సూక్ష్మమైన విషయాలపైన ధ్యానం చేయాలి. స్థూలమైన పైన విషయాలపైన ధ్యానం చేస్తూ సూక్ష్మం రావాలని అనుకోవటం సరికాదు. సో ప్రపంచంలో అన్నిటికంటే చాలా సూక్ష్మమైన భావం ఏది అని కానీ మనం ప్రశ్నిస్తే అందరూ మహాత్ములు ఒప్పుకున్నది ఏమిటంటే ఒక వెలుగు, డివినిటీ ఈజ్ సమ్ సార్ట్ ఆఫ్ లైట్ అని ఒప్పుకున్నారు. ఇది కూడా వెలుగు కూడా గ్రాసే కాబట్టి, లైట్ కూడా మ్యాటరే కాబట్టి నేను దాన్ని కూడా ఒప్పుకోను అంటాడు బాబూజీ. వెలుగులోని కాంతిని తీసేస్తే దాన్ని ఒప్పుకుంటాను అంటాడు. వెలుగులోని కాంతి తీసేయడం అనే దానిపైన మనకు ఎట్లా మనం పరిశీలించినా కానీ ఇంద్రియ గ్రాహ్యమైన విషయం కాదు. ఇంద్రియాలకి ఇంతవరకు అటువంటి ఒక వస్తువు మీకు దొరకలేదు. ఇంద్రియాలు ఏవి కూడా అటువంటి దాన్ని పట్టుకొట్టుకోలేదు. ఇది ఇంద్రియ గ్రాహ్యమైన విషయం కాదు. పరతత్వము ఇంద్రియ గ్రాహ్యము కాదు అనేది మొదటి నుంచి చెప్తున్న మాటే. అక్కడ దాన్ని చూడలేము, దాని గురించి మాట్లాడలేము, దాన్ని అనుభవించలేము, ఫీల్ చేయలేము అనేసేసి వీటికన్నిటికీ ఇంద్రియాలకన్నిటికీ అతీతమైన వస్తువు ఇది అని ఆయన మొదటి నుంచి మహాత్ములు అందరూ చెప్పారు. అందువల్ల ఏమంటాడంటే నీవు తీసుకునే వస్తువు కూడా అటువంటిదే ఉండాలి. ధ్యానానికి అంత సూక్ష్మమైన విషయాన్ని తీసుకుని డివైన్ లైట్ విత్ అవుట్ లూమినాసిటీ అని మనకిస్తాడు. ఇదే కదా ధ్యానం అక్కడ చేస్తారంటే ఈ ధ్యానం చేసేవాళ్ళు అక్కడ లేరు. స్థూలమైన విషయాలపైన ధ్యానం చేస్తారు, మంత్రం పైన ధ్యానం చేస్తారు, ఒక విగ్రహారాధన చేస్తూ స్తోత్రం పైన ధ్యానం చేస్తారు, కానీ సూక్ష్మాతి సూక్ష్మమైన ఈ భావన పైన చేసేవాళ్ళు ఇతరత్రా నాకు తెలియదు. ఉన్నారేమో ఎవరు, నాకు ఐడియా లేదు. నాకైతే మిగతా చోట్ల నాకు తెలిసినంత వరకు అటువంటి ధ్యానం ప్రాక్టీస్ చేసిన వాళ్ళు ఇక్కడ ఎవరు లేదు. రెండవది, ఆధ్యాత్మిక విషయంగా ఆత్మీయ విషయంగా మాత్రమే మనం ధ్యానం చేస్తున్నామే కానీ ఆది భౌతికంగా కానీ మనం ఏది కూడా కోరుకోవట్లేదు. మనకు కలిగే లబ్ధి ఏమిటి, మనకు వచ్చే ఒరిగేది ఏమిటి అని ప్రశ్న వేసుకున్నప్పుడు, సాధారణంగా మీరు ఎవరితోనే కానీ మీరు ధ్యానం చేస్తున్నారని చెప్తే నీ బీపీ కంట్రోల్ అయిందని అడుగుతాడు. నెక్స్ట్ క్వశ్చన్ అదే ఫస్ట్ క్వశ్చన్. తర్వాత అడిగే ప్రశ్న ఏంటంటే మీ షుగర్ కూడా కంట్రోల్ అయిందండి అని అడుగుతాడు. అంతేకాని ధ్యానం చేయడం వల్ల మనోనిగ్రహాన్ని పెంచుకుంటున్నాము, శారీరకంగా మన ఆరోగ్యం గురించి ఆలోచించకుండా మనోనిగ్రహాన్ని పెంచడానికని మనం ధ్యానం చేస్తున్నామని సాధారణంగా ఈ కాలంలో ఎవరికంత సులభంగా మీరు చెప్పలేరు. ఎందుకంటే మనకు అన్ని భౌతికంగా కావాలి. ఈ శరీరం ఏదైతే తప్పకుండా పడిపోతుందని మనం తెలిసినా కానీ దాన్ని వీలైనంత వరకు కష్టపెడుతూ కోమలో ఉంచవలసిన అవసరం చాలా మందికి మనకు అనిపిస్తుంటారు. మనకు అది ఎందుకు అనిపిస్తుందో నాకు తెలియదు. కోమలో ఎందుకు పడుకోవాలో ఒక మనిషి నాది వాడికి పనికిరాదు, మనకు పనికిరాడు. పాతకాలంలో సావడం అనేది చాలా సహజం. మరి నాయన నేను చచ్చిపోతున్నాను రా, ఇంక పోతాడు, రేపో మొన్నడో పోతున్నాను, నన్ను బయట పారేయండి, ఇంట్లో ఒకరు మంచంలో పోవద్దు, అరుగులు చేరేయండి అంటారు. అంటే ఏమిటి, ఎంత ధైర్యంతో వాళ్ళు చెప్పారనేది మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు చావు వస్తుంది అనుకుంటే ఇప్పుడు ముందుగా నన్ను అప్పలో తీసుకుపోతావా లేకపోతే వీలైతే అక్కడ అమెరికాకు తీసుకుపోతావా అనే రకం మనం. ఎందుకు, ఏది పర్మనెంట్ కాదని తెలిసినా కానీ అది పర్మనెంట్గా ఉంచుకోవాలని మహాభ్రమతో చేసే ప్రయత్నం ఇది. పుట్టుట పెరుగుట గిట్టుట మూడు సహజమైన జ్ఞానం ఉన్నవాడు వాడు ఈజ్ ఫిట్, వాడు వాళ్ళ మనిషి అర్థమైన రాయి సబ్జెక్ట్. కలకాలం మనాలి మనం అనుకుంటే కలకాలం ఎట ఉంటావు నువ్వు, ఎవడైనా పోవలసింది. కలకాలం ఉండేది ఆధ్యాత్మికత. బాబుజీ గారి ఒక శరీరాన్ని మనం కానీ పర్మనెంట్గా ఉంచాలనుకున్నా లేకపోతే అటువంటి శరీరాన్ని ఇప్పుడు ఇంకోటి చూడాలనుకున్నా అది ఎంత ఒట్టి మాటలే. ఆ శరీరం ఏది సీది అయితే ఇది శరీరం, కింద పడే శరీరం పోతుంది. దానికి ఒక టైం ఉంది, ఆ టైం కావట్లో పోతూ ఉంటాం. కానీ ఆ చైతన్యం చూసారా, శ్రీరామచంద్ర చైతన్యం ఏదైతే మనం చూస్తున్నామో అది పర్మనెంట్గా ఉంటుంది. ఎందుకు పర్మనెంట్గా ఉంటుంది, మీ యొక్క చైతన్యం ఎందుకు పర్మనెంట్గా ఉండదు, నా యొక్క చైతన్యం ఎందుకు పర్మనెంట్గా ఉండదు మనం పోయినప్పుడు అని ప్రశ్న వేసుకున్నప్పుడు, మనది స్వార్థపూరితమైన చైతన్యం కాబట్టి, స్వార్థం అనేది నిజం కాదు కాబట్టి అది పోతుంది. నిస్వార్థమైన చైతన్యం అయింది కాబట్టి అది ఎప్పుడు ఎటర్నల్గా ఉంటుంది. ఎప్పుడైతే మనం నిస్వార్థంగా ఉంటామో అప్పుడు మనకు కూడా ఎటర్నల్, అది అమరత్వం. అమరత్వం బాడికి రాదు. సో ఇట్లాంటి జ్ఞానాన్ని ఇచ్చే ధ్యానం అనేది మన సిద్ధాంతం. వాళ్ళు చేస్తున్నారు కదంటే అవును చేస్తుంటారు. నేను అందుకని అబ్బాయితో ఏమన్నానంటే, ఒకటో క్లాస్ కుర్రాడు పుస్తకాలు తీసుకుంటాడు, పెన్సిల్ తీసుకుంటాడు, కాలేజీ పోయేవాడు పుస్తకాలు పెన్సిల్ తీసుకుంటాడు, ప్రొఫెసర్ అయినవాడు కాలేజీ పుస్తకాలు పెన్సిల్ తీసుకుంటారు. పుస్తకము పెన్సిల్ ఒకటి మాత్రమే కామన్గా ఉంది కానీ వాళ్ళు చేసే పని కామన్గా లేదు కదా. ధ్యానం అనే మాట మాత్రమే కామన్గా ఉంది కానీ ధ్యాన పద్ధతి కామన్గా లేదు. ఇది ఒకరితో ఆర్గ్యూ చేద్దామని కాదు, ఒకరు అడిగారు అందుకని చెప్పవలసిన సార్. ప్రాణాహుతి అనేది ఇక్కడ మనకు అటువంటి నిస్వార్థ చైతన్యాన్ని మనకు అర్పితం చేసిన ఒక మహాప్రక్రియ ఇది. పురుష సూక్తంలో పురుషుడు మొదట్లో తనకు తాను సాక్రిఫైస్ చేస్తాడు. పురుష సూక్తం చేసుకుంటే ఇన్నిగా వచ్చాయంటాడు, మేనిఫెస్టేషన్ అంతా వచ్చిందంటాడు. ఆత్మార్పణ చేసుకున్న ఆది పురుషుడు ప్రథమ శక్తి ఏది ఉందో అటువంటి ప్రక్రియ ఈయన లాలాజీ మహారాజ్ గారు చేశారు. తనకు తాను పూర్తిగా అర్పించుకొని తన శిష్యుల్లో లీనమైపోయాడు. ఆత్మార్పణ జరిగింది అక్కడ, అందుకని అది ఆహుతి. ఆ ఆహుతిలో పంచుకుంటున్నాం ఎప్పుడు, ఎప్పుడైతే మన యొక్క మానసిక వాతావరణం పెరుగుతుందో అప్పుడు దాంట్లో పంచుకోవద్దు. మన మానసిక వాతావరణం మన యొక్క శరీరానికి మాత్రమే పరిమితమైనప్పుడు ప్రాణాహుతికి అర్థం లేదు. ప్రాణాహుతి వల్ల నాకు బీపీ తగ్గుతుందా, షుగర్ తగ్గుతుందా అంటే క్వశ్చన్ మార్క్ వస్తుంది. కానీ మీరు ఆలోచించారో లేదో, మార్నింగ్ ప్రేయర్లో చెప్పాను, నిన్న ప్రేయర్లో కూడా చెప్పాను నేను. The word devotion of bliss, we are seated in it. The waves of the ocean are passing through us, removing all the dirt and disease. Ani ee dirt and disease ane maata ikkada enduku manam use chestam ani kada aalochiste ippudu manaku manasika vaikalyam manam edaithe undo mana yokka samskaralu edaithe manalu kattupettunnayo vaati nunchi tolaginchukuntam aa disease nunchi. చాలా సున్నితమైన విషయాన్ని రాఘవన్ నిన్న మాట్లాడుతూ ఏమన్నాడంటే, మెడిటేషన్ కావడం తోటి నా కండిషన్ ఏమిటి అడిగి ఒక జాడ్యం నాకు ఉంది అన్నాడు. అది జాడ్యం అంటే ఏమిటి, భగవంతుడి దగ్గర వచ్చిన తర్వాత బాబుజీ దగ్గర సిట్టింగ్ తీసుకున్న తర్వాత కూడా బాబుజీ పైన మనసు పెట్టక మన పైన మన మనసును మరల్చుకొని చిన్న మనసు అనమాట, చిన్న దాన్ని కుంచుకొని ఆయనతో ఉంటే ఆయనతో కలిసి పూర్తిగా మనం పరబ్రహ్మ స్వరూపంలో ఐక్యం కావాల్సిన కోరిక ఉండగా నేనెట్లా ఉన్నానని అడగడం చూసారా, అదొక జాడ్యం. ఇటువంటి జాడ్యాలు పోతాయి, ఆధ్యాత్మిక జాడ్యాలు పోతాయి. ఇక్కడ షుగర్ పోయే పేషెంట్కి పోతున్నా, షుగర్ పోతున్నా అంటే అదేం పోయేది కాదు, అది ఉంటూ ఉంటాయి. బీపీ ఉంటే ఉంటుంది, మాత్రలు వేసుకొని తగ్గవచ్చు, ఎక్సర్సైజ్ చేసి తగ్గవచ్చు, అది ఉంటాయి. డాక్టర్లు ఇవి చెప్తారు, ఇఫ్ యూఆర్ గుడ్ బాయ్ యూ విల్ ఫాలో అవర్ డేస్. దానికి దీనికి లంక పెట్టకండి. సో ఈ మాత్రం క్లారిఫికేషన్ నేను ఇవ్వగలుగుతాను, మన ధ్యానానికి ఇతర ధ్యానానికి తేడా ఏమిటంటే ఇది తేడా. దీనిలో పూర్తిగా చాలా సూక్ష్మమైన భావన తీసుకొని సూక్ష్మాతి సూక్ష్మమైన ప్రాణాభూతి ద్వారా పరతత్వంలో ఐక్యం కావడం అనేది మన యొక్క సాధన యొక్క అర్థం. థ్యాంక్ యూ.